ஜன்மஜலதோ நிமக்னானாம் தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத்து சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரும் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமக. யம் பிரவிரஜந்தமனுபேதமபேதகிருத்யந்த்வைபாயனோ விரககாதராதுஹாவபுத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹ் தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி. நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாத் அமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரஹோ ரசிகாக புவி பாவுகாக. வசுதேவசுதம் தேவம் கம்சசாணூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். அதசி புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். குட்டிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் வர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். உத்புல்ல பத்மபத்ராக்ஷம் நீலஜீமூதசந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ருக்மிணீ கேளிசம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசீகந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். கோபிகானாம் குசத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం వహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. బలిచక్రవర్తి పరమ జ్ఞానం పొందినవాడు గనక నేను అసత్యవాడను, నీ మూడవాడుగు నా శిరస్సు మీద పెట్టు, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టడం తప్పదు, అది ఒక రోజు ముందవ్వచ్చు వెనకవ్వచ్చు, అప్పుడు మన సత్యం మన ధర్మమే మనల్ని రక్షిస్తాయి. మాట వరుస కూడా అసత్యం అధర్మం ప్రళయకాలంలో అంటే పోయే కాలం వచ్చినప్పుడు మృత్యుకాలంలో మనల్ని రక్షించో సరికదా నరకానికి తోస్తాయి. భార్య భర్త చుట్టం బంధువు హితుడు స్నేహితుడు అనే పేర్లతో మన చుట్టుపక్కల వాళ్ళని మనం పిలుచుకుంటున్నాం. ఇందులో ఒక్కడు కూడా నిజానికి మనకి బంధువు కాదు, అసలు బంధువు యమధర్మరాజు గారే. ఆ యమధర్మరాజు గారు అనేటటువంటి బంధం నుంచి బయటపడాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి. చెలియే మృత్యువు చుట్టమే యముడు సంశయవార్థులే కింకరు శిలలం చేసిన బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చల్లరే చెలితం బౌట ఎరుంగరి కపట సంసారంబు నిక్కంబుగా తలచు మూఢుడు సత్య దాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. మృత్యుదేవత మనకేమీ స్నేహితుడు కాదు. మృత్యు స్నేహితుడైనా కూడా ఉపయోగం లేదనుకోండి, అసలు స్నేహితుడు ఎలాగూ కాదు. స్నేహితుడైతే ఏం చేస్తారు, పోన్లే మన మిత్రుడు ఇవాళ మనతో రానంటున్నాడు రేపు తీసుకువెడదాం అనుకుంటారట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మిత్రులందరూ కలిసి ఏ పిక్నిక్కో వెళ్ళాలనుకున్నప్పుడు మిత్రులారా ఈ పూట నేను రాలేను ఓపిక్గా లేదంటే ఇవాళ కాకపోతే రేపు పెడదాంలే ఇంట్లో పడుకో విశ్రాంతి తీసుకో అంటారట స్నేహితులు. కానీ మృత్యుదేవతల అనడు, సరిగ్గా పోయే కాలం రాగానే నాయనా నువ్వు రేపొస్తాను మాపొస్తానంటే కుదరదు, నీ ఆయువు తీరింది ఈ క్షణం నిన్ను వెంటబెట్టి పట్టుకుపోతున్నాను అంటట. ఇంకక్కడ మాట వరుస కూడా అడగడం ఉండదు. మృత్యుదేవత మనల్ని అడుగుతాడా, వచ్చి నాయనా పద్మాకర గారు మీరు మాతో వస్తారా అని అడిగి తీసుకెడితే వాడిని మృత్యు అనరు, అడగకుండానే పట్టుకుపోతాడు. ఎందుకంటే అది ఆయనకు ఒక కఠోర నియమం. మృత్యుదేవత మాట వరసకు కూడా సెకను కాలాన్ని కూడా వృధా చేయకుండా ప్రాణం పట్టుకుపోతాడు, అందువల్ల ఆయన మనకి స్నేహితుడు కాదు. ఇంకా యముడు ఆయన ఇంకా అసలు చుట్టమే కాదు, కొడుకైనా లెక్కలేదుటండి ఆయనకి. యమధర్మరాజు గారు లక్షణం ఏమిటంటే కొడుకు కూతురు బంధువు అనే ప్రసక్తి లేకుండా ఆయువు తీరగానే పట్టుకుపోయి వారి పాపములకు అనుగుణమైన కఠోర శిక్షలు విధిస్తాడు. అందుకే యముడికి సమవర్తి అని పేరు. అటువంటి వాడు మనకు చుట్టమా. ఇంకా యమకింకరులు మనకి సేవకులు కాదు, మన మాట వినరు వాళ్ళు. శిలలం చేసేనే బ్రహ్మ, బ్రహ్మగారు మనల్ని రాళ్లతో తయారు చేయలేదు. రాతి వస్తువు అనుకోండి ఎక్కువ కాలం ఉంటుంది. దేవాలయాలలో విగ్రహములు శిలలతో చేస్తారు కనుక ఆ శిలలు ఎక్కువ యుగాల పాటు ఉంటాయి. మన శరీరం అలా శిల కాదు, ఇది పాంచభౌతికం. గట్టిగా మాట్లాడితే ఇక్కడి నుంచి కింద పడితే పుటుక్కును విరిగిపోతుంది, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అస్తిత్వము ఎక్కువ కాలం ఉండని దానికి శరీరం అని పేరు. శీర్యతే ఇది శరీరము, శిథిలమైపోవున్నది జీర్ణమైపోవున్నది అని శరీరానికి పేరు. కాబట్టి ఇది బండరాళ్లతో తయారు చేయలేదు ఆ పరమాత్మ. పోని తానేమైనా శాశ్వతమా, అది కాదు. ప్రాణం ఉంటుందా, అది ఉండదు. ఈ ఆయువు అనుక్షణం చెలించి వెళ్ళిపోయేది. అందుకే ఏమన్నాడంటే ఏనుగు యొక్క చెవి చివర భాగంతో పోల్చారు ఆయువుని. అంటే ఏమిటి, కరికర్ణాంత విలోలం అని. ఏనుగు చివరి ఎప్పుడన్నా చూడండి, సరే చెవి దగ్గర అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఏమిటో ఒక క్షణం రవ్వంత కూడా నిలకడగా ఉండదు. ఆ ఏనుగు యొక్క చివరి భాగం ఎలా అయితే చంచలముగా కదులుతూ ఉంటుందో మన ఆయువు కూడా నిరంతరం కదిలిపోతూ ఉంటుంది. కన్ను మూసి తెరిచేలోపు మన ఆయువు తగ్గిపోతుందని అర్థం. తెలియక మనం ఆనందంతో పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు కాదు, గిట్టే రోజుకి ఒక ఏడాది దగ్గరయ్యాం. అందువల్ల ఆయువెప్పుడూ కూడా కరికర్ణాంత విలోలం, చపలం, అది చలించిపోతూ ఉంటుంది. ఇది తెలియక అజ్ఞాని సత్యం, కరుణ, ధర్మం, దానం విడిచిపెట్టి భ్రష్టుడైపోతున్నాడు. ఈ చుట్టాలు మన దగ్గర సంపదలు ఉన్నప్పుడు మన వెంట పడతారు. ఒక్కసారి దారిద్ర్యం వస్తే ఏ చుట్టం మనకేసి తలెత్తి చూడడం, ఎప్పుడన్నా మీరు చూడండి, డబ్బు ఉన్నప్పుడు అందరూ చుట్టాలి, ఆయన బాగా తెలుసండి అంటాడు. అదే వీడు దరిద్రంతో ఉన్నప్పుడు ఫోన్ చేశాడా, నువ్వెవరో నాకు తెలియదు అని టక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే వీడు వచ్చి ఏదైనా అడుగుతాడేమోనని. అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువులే, ఏమీ లేనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే బంధువు అంటే. అందువల్ల సహజంగా లోకంలో ఈ చుట్టరికం అనేది, బంధుత్వం అనేది ఎలా వస్తుంది అంటే ప్రయోజనమును దృష్టిలో పెట్టుకుని సంపదలు ఉన్నప్పుడే వస్తుంది. తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకి సాయం చేయరు కనుక చుట్టాలు దొంగలు. సుతులు రుణస్థులు, పిల్లలంటే రుణస్థులు. ఈ సంసార బంధంలో పడి మనిషి అజ్ఞానుడు అయిపోతూ ఉంటాడు. అజ్ఞానం వల్ల ఏమవుతుంది, మనం అసత్యమాడి మన సంపదని నిలబెట్టుకుందాం, మన బతుకును నిలబెట్టుకుందాం అనుకుంటాడు. నాకు వీటి మీద నమ్మకం లేదు, ఈ సంపదల మీద నమ్మకం లేదు, ఉన్నదల్లా సత్యం మీద, ఆ సత్యాన్ని నిలబెట్టే పరమాత్మ మీద, అంటే నీ మీద నమ్మకం ఉన్నది. అందువల్ల నిర్మలాత్మ నా శిరస్సు మీద నీ తలపెట్టు అన్నాడో లేదో, అప్పటికే గరుడ పుత్రుడు ఆయన్ని కట్టేశాడు తార్క్షణేంద్రుడు వరుణ పాశాలతో, అది మనం నిన్నే చెప్పుకున్నాం. దాంతో ఈయన కదలలేకుండా ఉన్నాడు. ఈశ్వరుడు ఆయన నెత్తి మీద పాదం పెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి స్వామిని చూడగానే పులకించిపోయి పాదాల మీద పడిపోయి, ప్రభు ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈ నా మనవడు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగేశ్వరేశ్వరుడు, నిరంతరం నీ పక్కనే ఉండే లక్ష్మీదేవి కూడా నీ పాదస్పర్శకు నోచుకోదట, అటువంటిది పవిత్రమైన నీ పాదం ఇతని శిరస్సు మీద పెట్టావు, ఈ నెత్తి మీద ఈ పాదం పెట్టావంటే అబ్బోవాడు ఏం పుణ్యం చేసుకున్నాడో, బ్రహ్మ గడిగిన పాదం, గంగానది పుట్టిన పాపం, ఆ గంగానదిలో ఒక్కమారు గ్రుంకులిడినంత మాత్రం చేత సకల పాపాలు పటాపంచలైపోతాయి. నీ పాదాల నుండి పుట్టిన గంగలో ఒక్కసారి స్నానం చేస్తేనే వాడు పవిత్రుడవుతాడట. గంగలో స్నానమే చేయక్కర్లా, నీ పాదధూళి నుంచి పుట్టిన గంగని దూరం నుంచి చూసి లేక దూరం నుంచే మనస్సులో తలుచుకున్నా వాడికి వైకుంఠం వస్తుందని శాస్త్రం చెబుతున్నది. అందుకే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో బ్రహ్మలోకం సగచ్చతి. ఎక్కడో దూరంలో ఉన్నవాడు కూడా, కొన్ని వేల యోజనముల దూరంలో ఉండి గంగలో స్నానం చేయలేని వాడు కూడా ఇంట్లో కూర్చుని, ఇప్పుడు కాశీ మనకి ఏకంగా దాదాపు 1729 కిలోమీటర్ల దూరంలో ఉంది, అయినా సరే మనం ఇంట్లో కూర్చుని గంగా 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 అనండి, కాశీ గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుందిట. వెంటనే వీడికి పాపాలన్నీ పటాపంచలైపోతాయి, వాడు బ్రహ్మలోకానికి అంటే శాశ్వత కైవల్యానికి వెడతాడు. అలా గంగని తలుచుకుంటేనే కైవల్యం వస్తున్నది. అటువంటి గంగ పుట్టిన నీ పాదం ఈయన నెత్తి మీద పెడితే ఇంకా ఇతనికి ఎటువంటి స్థానం వస్తుందో. ఈ పాదం నా నెత్తి మీద పెట్టని అడిగాను నిన్ను, నువ్వు పాదం పెట్టకుండా చెయ్యే పెట్టావు, ఇతన్ని అదృష్టవంతుడిని చేశావు. నాకంటే ఇతడి భాగ్యమే గొప్పది, నా శిరస్సున నా మస్తకం మీద నీ హస్తం పెడితే ఈతని శిరస్సున నీ పాదాన్ని ఉంచావు. ఈతనికి పూర్వం సంపదలు ఇచ్చింది నువ్వే, ఆ సంపదల వల్ల అహంకారం వస్తుందేమోనని ఆ సంపదల్ని తిరిగి తీసుకున్నది నువ్వే, ఇచ్చేవాడివి పుచ్చుకునేవాడివి అన్నీ నువ్వే, మేమంతా నిమిత్త మాత్రులం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే ఇంతలో పరుగు పరుగున ఇతని భార్య వచ్చేసింది, బలిచక్రవర్తి భార్య. పక్కనే పాపం కాళ్ళు కడిగి ఆ తర్వాత పాదప్రక్షాళన చేసుకుని కాస్త పసుపు కుంకుమ పెట్టుకుని మళ్ళీ ఈ విప్రుడికి ఆ దానం ఇచ్చిన స్థలం ఎక్కడో కొలిచి వద్దామని వెళ్ళింది ఆవిడ. ఈలోపు స్వామివారు విజృంభించారు కదా, భర్తను కూడా కట్టారని తెలియగానే ఆవిడ వచ్చి దగ్గరికి కన్నీళ్లు పెట్టుకుంది, స్వామివారికి రెండు చేతులు జోడించి నమస్కరించింది. తతమత్తద్విపయానయై కుచనిరుంధచోళ సంవ్యానయై ధృతనాళీకయుగానయై కరయుగాధీనాళికస్థానయై పతిభిక్షాం మమ దేహి పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతేయంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామను వామను. మదగజం వంటి నడకతో మహాసౌందర్యవతి, జ్ఞానం కలిగినది, భర్తనెప్పుడూ అనుకరించేది, సంపూర్ణంగా భగవంతుడైన వాసుదేవుని మీద భక్తి కలిగిన పుణ్యాత్మురాలు. భర్త దానం చేస్తానంటే నిరోధించని పుణ్యాత్మురాలు. అటువంటి ఆవిడ ఈ జుట్టంతా కిందకి ఇలా జారిపోతూ ఉండగా కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉండగా త్వరత బాష్పాంబువితానయ్యాయి, కన్నీరు ధారగా కారుతూ ఉండగా రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి, ప్రభు పద్మాపతి ఓ లక్ష్మీవల్లభ నాకు పతిభిక్షని ప్రసాదించు. ఈ పద్మాపతి అండంలో ఉంది అక్కడ రహస్యం. పద్మ అంటే లక్ష్మి అని అర్థం. ఓ లక్ష్మీవల్లభ అని ఎందుకన్నది, ఏ మీ ఆవిడైతే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేదా, ఎప్పుడు నువ్వు శ్రీనివాసుడనే పేరు పొందుతావా, లక్ష్మీవల్లభుడు అని పేరు పొందుతావా, నేను మాత్రం మా ఆయన్ని విడిచిపెట్టి దూరంగా ఉండనా అని ఒక వ్యంగ్యం కూడా ఉంది. ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు, మీ దాంపత్యం వేరు మా దాంపత్యం వేరా, నువ్వు పద్మాపతివి నేను కూడా అలాగే ఈ బలి చక్రవర్తిని వింధ్యావళి వల్లభుడు అని పిలుచుకోవడానికి ఇష్టపడతాను, ఆయన నాకు భర్త, నువ్వు లక్ష్మీ వల్లభుడివి, ఆవిడ నిన్నొక్క క్షణం విడవదట, నేను ఈయన్ని విడవను, అటువంటిది నాకు నా భర్తను దూరం చేసి బంధిస్తావా, కాబట్టి నా భర్తను నాకు ప్రసాదించు, నువ్వు కోమలమతి. మళ్ళీ వ్యంగ్యంలో కూడా పరమ భక్తి భక్తే కదా, అందుకని నీ మతి కోమలం అనగా నీవెప్పుడు పరమ కరుణాస్వరూపుడివే, బుద్ధెప్పుడు కోమలముగా ఉండాలి, కరుణతో కూడి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ద్వేషం రాకూడదటండి. ఒక్కోసారి మనకి ద్వేషం వచ్చే పరిస్థితి వస్తుందంటే తెలియకుండానే మన మనసులో పూర్వజన్మ పాపం వల్ల ఇతరుల మీద క్రోధం వస్తుందిట. ఏ పరిస్థితులలో అయినా క్రోధము రాకుండా ఉండేవాడు, ఒక్క పాపాత్ములు అధర్మపరుల దగ్గర తప్ప ధర్మపరుల మీద కోపం తెచ్చుకునేవాడు కోమలమతి. మళ్ళీ కోపం రాకూడదు అంటే అవతలవాడు నీచాతి నీచుడై లోకద్రోహం చేస్తూ ఉంటే అప్పుడు కోపం తెచ్చుకోవాలి. రాముడు పరమ కరుణాస్వరూపుడే, కానీ అధర్మాన్ని అణచడం కోసం కోదండం పుచ్చుకోకపోతే ఎలా? మరి పరశురాముడు పరమ పూజ్యుడు, కానీ లోకాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులు కనబడగానే 3 ఏళ్ళు 21 పర్యాయాలు గంటగొడ్డలతో నరికి పారేశారు. అలాగే మనం కూడా సాధువులమే, అలాగని మన పుష్కరాలు పనికిరావు, అసలు మన స్నానాలొద్దు, గోవుల్ని పూజించొద్దు అని ఏ కంచిగాడో నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు గంటగొట్టలు కూర్చుని ఒకటి వేయటం అనేది తప్పదు. మరి అప్పుడు యుద్ధం చెయ్యాలి, చెయ్యకపోతే ఎలాగా? అత్యావశ్యక స్థితిలో అధర్మాన్ని నడచడం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎవరైనా సరే వాళ్ళు తమ ధర్మం రక్షణ కోసం కోపం తెచ్చుకుంటే అది కోపము కాదు, అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు. కానీ నిన్ను చంపేస్తుంటే, నీ భార్యను చంపుతామంటే, అసలు నీ మతాన్ని నాశనం చేస్తామంటే, ఈ గుళ్ళు పడగొడతామంటే అప్పుడు మనం విజృంభించకపోతే అది ఒట్టి పిరికితనం. అందుకే సుస్పష్టంగా మహాభారతంలో కృష్ణుడు ఏం చెప్పాడు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే భారము బొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసినది వారల చేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. నాయన సత్యం అసత్యం వల్ల, ధర్మం అధర్మం వల్ల పాడైపోతున్నప్పుడు నీ దగ్గర సామర్థ్యం ఉండి కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు ధర్మమును నిలబెట్టకపోవడం వల్ల, సత్యాన్ని నిలబెట్టకపోవడం వల్ల ఈ ధర్మము సత్యము నాశనమేం కావు, వాటిని ఎలాగో దేవుడు కాపాడతాడు, కానీ నువ్వు నీ బాధ్యతను విస్మరించావు గనక నీవు నశించిపోతావు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మన ధర్మాన్ని మన సత్యాన్ని మన పరాక్రమంతో మన శక్తితో కాపాడుకోవాలి. మన ఇంటికి వస్తూ ఉంటే మన ఇంట్లో ఎవడన్నా చొరబడితే ఊరుకుంటున్నావా? అలాగే ఈ దేవాలయం మంది, ఇది కేవలం ఒక వ్యక్తితో అనుకోకండి, మనందరి కోసం. దీన్ని వ్యవస్థ నడవడం కోసం ఓ పుణ్యాత్ముడు దీని అధ్యక్షుడిగానో లేక ఓ సంచాలకుడిగానో నిర్వహిస్తున్నాడు. కానీ దేవాలయం అంటే ఆయన ఒక్కడితే మనకే సంబంధం లేదనుకుంటేలాగా? ఇక్కడ అందరం బాధ్యత వహించాలి. అందుకే వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపారా లేదా చూడాలి, నీళ్లు వ్యర్థమవుతున్నాయో లేదో చూడాలి, ఎక్కడన్నా ఒక ఆకు కనబడితే అది హరిగారు ఒక్కరే తొడవక్కర్లా, మనందరం తొడవాలి. ఇక్కడున్న గోవులకి మనందరం సేవ చెయ్యాలి. ఈ విధముగా ఈ ధర్మమును మనందరం కలిపి నిలబెట్టాలి. అలా నిలబెడితేనే వాడు నిజమైనటువంటి హరిస్వరూపుడు అవుతాడు. అందువల్ల ప్రతి వ్యక్తి ముందు కోమలమతి, ధర్మస్వరూపుడు. ఆ కోమలమతిలో ఎంత ప్రేమ ఉంటుందో అధర్మం వచ్చినప్పుడు అంత ఆగ్రహం కూడా ఉండాలి. అలాంటి వాడివి నువ్వు అనగా, ఇప్పుడు నా భర్తను ఏదో కారణంతో బంధించావు, కానీ బంధించాలనే కోరిక నీకేం లేదు, నువ్వు మళ్ళీ ఆయన అనుగ్రహిస్తావు, ఎందుకంటే నువ్వు కరుణాస్వరూపుడివి. నిన్ను నేను భక్తితో ప్రార్థిస్తున్నాను, నాకు పతిభిక్ష ప్రసాదించు అని ఆ బలిచక్రవర్తి భార్య వింధ్యావళి రెండు చేతులు జోడించి ప్రార్థించింది. అక్కడితో ప్రార్థించిందే, ప్రార్థనతో ఆగకుండా నిలదీసింది కూడా నండోయ్, ఏం నా భర్తను ఎందుకు కట్టావో అయి అంది. లేదన్నాడు, ఇమ్ము పో ఈరాదన్నాడు, నా భర్త నువ్వు రాగానే లేదు లేదు అన్నాడా? నువ్వు మూడు అడుగులు అడిగావు, లేదన్నాడా? ఇవ్వడానికి కుదరదన్నాడా? పోని మాటిచ్చిన తర్వాత గురువుగారు వద్దన్నా తప్పాడా? తప్పలేదు. అలాంటి పుణ్యాత్ముణ్ణి నువ్వెవరో తెలిసినప్పటికీ, సర్వనాశనం అయిపోతుందని తెలిసినప్పటికీ సంపూర్ణ దానం చెయ్యడానికి సిద్ధపడిన పరమ త్యాగమూర్తి నా భర్త అంటే, నా భర్త ఎంత గొప్పవాడో నాకు తెలుసు. అటువంటి నా భర్తని నా దయ్యుతు కట్టనేటికి శ్రీ దయిత చిత్త చోర శ్రిత మందారా. నా భర్తను ఎందుకు కట్టావు? శ్రీదయిత చిత్తచోరాన్ని మళ్ళీ లక్ష్మీదేవి యొక్క హృదయాన్ని అపహరించిన వాడు. లక్ష్మీదేవి మనస్సు నీ దగ్గర ఉంటుంది, నీ మనస్సు లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది. ఆవిడ మనస్సును నువ్వు ఆకట్టుకున్నావు, నీ మనస్సును ఆవిడ ఆకట్టుకుంది. అంత గొప్పవాడివి. అలాగే మేము కూడా అంతే. నా భర్త మనస్సు నా దగ్గర, నా మనస్సు ఆవిడ దగ్గర, ఆయన దగ్గర ఉంటుంది. మమ్మల్ని వేరు చేస్తావా స్వామి? శ్రుతమందార, ఆశ్రయించుకున్న వారి కోరికలు తీర్చే కల్పవృక్షం నువ్వు. భగవంతుడు ఎటువంటి వాడు? కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి ఎవరు పెడితే వారి కోరికలు తీరుస్తుంది. అలాగే మేము నీ దగ్గరకు వస్తే నువ్వు మా కోరికలు తీరుస్తావు. అటువంటి నిన్ను కోరుకుంటున్నాను నా భర్తను నాకు ప్రసాదించు తండ్రి అనగానే ఆ క్షణంలో ప్రహ్లాదుణ్ణి వింధ్యావళిని చూచి ఆయన అన్నాడు, నాయన బలిచక్రవర్తి, ఇదిగో మీ తాత, నీ భార్య, ఆఖరికి బ్రహ్మదేవుడంతటి వాడు కూడా నేను నిన్ను బంధించడం కుదరదు, విడిచిపెట్టమని అధర్మమని అంటున్నారు. బాధపడకు నాయన, వారికి సమాధానం చెప్పకుండా నీకే సమాధానం చెబుతాను. ఇప్పుడు నీ భార్య నన్ను నిలదీసింది, ఆవిడతో మాట్లాడినాం, బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు, ఇతడు చాలా పుణ్యాత్ముడు అండి, విడిచిపెట్టేయండి అంటున్నాడు. అందుకని బ్రహ్మకి సమాధానం చెప్పను, మీ తాత ప్రహ్లాదుడు నాకు ఏకాంత భక్తుడు, ఆయనకి సమాధానం చెప్పను, నీకు చెబుతున్నాను. నిన్ను బంధించిన పాశం పేరు వారుణపాశం. వారుణపాశము అనగా మనిషి యొక్క మనస్సులో ఇంద్రియముల యొక్క ఉద్ధృతి పడకుండా కాపాడునది. వారుణపాశం అంటే అది కానీ తాడు కాదు, పైకి తాడులా కనపడుతున్నది. ఇది ఒక ధర్మపాశం, ఇది పరమ పవిత్ర పాశం. నువ్వు మానసికంగా కొంత ఎదగాలి. పరమధర్మాత్ముడివైనా కొన్ని విషయాలలో నీలో ఇంకా అహంకారం ఉన్నది, ఇంద్రియాలని పూర్తిగా అదుపులో పెట్టలేదు. ఇంద్రియముల యొక్క ఉద్ధృతికి లోనై మనస్సు చెప్పిన మాట విని ఇంద్ర పదవిని స్వీకరించావు. అందుకే నేను వామనుడనై నీకు మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని దూరం చేయడానికి ఈ వరుణపాశములు విసిరాను. దీనివల్ల ఈరోజు నుంచి ఇంద్రియ నిగ్రహం కలిగి విమనస్కుడివై, అంటే మనస్సు చెప్పిన పిచ్చి మాటలు వినకుండా మనస్సును అదుపులో పెట్టుకుని నీవు చెప్పినట్టుగా మనస్సును నడుచుకునేలా చేయగలుగుతావు. అందుకోసం ఇలా కట్టాను. ఈ పాశం కూడా ఇంకెక్కువసేపు ఉండదు, అది తెగిపోతుంది. నువ్వు హాయిగా పాతాళానికి పో. ప్రస్తుతం ఉన్న పురంధరుడి యొక్క పరిపాలనా కాలం పూర్తయ్యేదాకా అతన్ని పదభ్రష్టుని చేయకూడదు. అతనికి యుగాంతం వరకు, కలియుగాంతం వరకు ఇంద్ర పదవిని ఇచ్చాను. ఇంద్ర పదవిని మధ్యలో ఎవరైనా సరే అసమ్మతి పెట్టి, అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టకూడదు. ఎందుకంటే ఫుల్ మెజారిటీతో ఉన్నాడు ఆయన, మధ్యలో పడగొట్టడం అధర్మం. అందుకే నేను నిన్ను తాత్కాలికంగా బంధించాను. అలాగని అసలు బాధపడక్కర్లేకుండా నీకు మరో వరం ఇస్తున్నాను. ప్రస్తుతం నువ్వు రసాతలానికి వెళ్ళిపో. నీ రాక్షసులతో, ప్రహ్లాదుడితో కలిసి పాతాళానికి వెళ్ళు. అక్కడ నీ కోసం ఒక అందమైన నగర నిర్మాణం చేస్తాను. ఆ నగరంలో నీ భార్యతో, పిల్లలతో సుఖంగా ఉండు. నేను నీ గుమ్మం దగ్గర నాలుగు చేతులు ధరించి, శంఖచక్ర గదా పద్మములు ధరించి, ముఖ్యంగా గదాధారిణై కాపలా కాస్తాను. ఎవడైనా నీ జోలికి వస్తే వాడు అంతం చూస్తాను. నీ దగ్గర మూడు అడుగులు పుచ్చుకున్నందుకు నీకు శాశ్వతంగా యుగాంతం వరకు సేవకుడినై, కెంకరుడినై ఉంటానన్నాడు ఆయన. ఏమంటే ఇప్పుడు ఇది ఎవరు నెగ్గారు? ఇప్పుడు భక్తుడే నెగ్గాడు. భక్తుడు ఎప్పుడు భగవంతుడి కంటే చాలా గొప్పవాడు. స్వామివారు పుచ్చుకున్నది మూడు అడుగులు, పోనీ అది తన కోసం కాదు, అన్నగారి కోసం పుచ్చుకున్నాడు, ఇంద్రుడి కోసం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మూడు అడుగులు పుచ్చుకుని అంత ఆక్రమించినందుకు నేను ఆ రుణం అట్టే పెట్టుకోను. నాకు నిజానికి రుణం లేదు, ఇంకోటి లేదు. అయినా నీకు సేవకుడనై నువ్వు చెప్పిన పనులు చేస్తాను. నీ గుమ్మం దగ్గర కాపలావాడుగా ఉంటాను. ఎంత కరుణాస్వరూపుడు అండి ఆయన. అసలు అలాంటివి చూసినప్పుడే పరమాత్ముడి యొక్క అవ్యాజ కరుణ మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడి రాక్షస వంశంలో పుట్టిన బలి చక్రవర్తి ఎంత దానం చేసినా ఇంటి గుమ్మం దగ్గర కాపలా కాసేవాడు ఎవడుంటాడు? గేట్ కీపర్ పోస్ట్ పుచ్చుకుంటానన్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఆలయాలకి కాపలా కాయటం అనేది ఒక మహాపుణ్యం తెలుసా? గుమ్మం దగ్గర కాపలా కాసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే గుమ్మానికి కాపలాకి వస్తున్నారో తెలుసిన? ఒక ఆలయమునకు కాపలా కాసేవాడు వచ్చే జన్మలో చక్రవర్తి అవుతాడు. ఆలయ ప్రాంగణంలో తుడుస్తూ ఉంటారు సరే యాదిలక్ష్మి లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చే జన్మలో చక్రవర్తులకు భార్యలు అవుతారు. అంటే ఇంద్రుడి లాంటి స్థాయి కలిగినటువంటి గొప్పవాళ్ళకి భార్యలు అవుతారు. పూరి జగన్నాథస్వామి ఆలయం దగ్గర ఇప్పటికి కూడా మహారాజ వంశస్థులు తుడుస్తారు. ఎందుకు తుడుస్తున్నారంటే పూర్వజన్మలో వాళ్ళ పెద్దలు తొడవబట్టి వాళ్ళకి ఆ చక్రవర్తి యోగాలు పట్టాయి కనుక. దేవుడి ఆలయం తుడిచేవాడికి అపూర్వమైన పదవి వస్తుంది, మహాయోగి అవుతాడు. అటువంటిది భగవంతుడి ఆలయం మనం తొడవాలి, ఆయనకి మనం సేవకులం అవ్వాలి, ఆయన వెళ్ళి భక్తుడి గుమ్మం దగ్గర నేను తుడుస్తాను కాపలా ఉంటాను అంటున్నాడు ఆయన. ఆ భక్తుడు ఏం అదృష్టం చేసుకున్నాడో చూడండి. పో అని అక్కడ తాగాడా. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగు నితాడు. భవిష్యత్ కాలంలో సూర్య సావర్ణి అని ఒక మనువు వస్తున్నాడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టిన ఆయన. ఆ సావర్ణి మనువు కాలంలో ఇప్పుడున్న ఇంద్రుడు బ్రహ్మలోకానికి పోతాడు. ఇంద్రుడికి నాశనం ఉండదు, ఈ ఇంద్రుడిని బ్రహ్మలోకానికి పంపుతాను, ఆయనకి ప్రమోషనే. ఈ బలిచక్రవర్తిని రాబోయే కాలంలో ఇంద్ర పదవిలో పెడతాను. ఇంద్ర పదవి అనేది పదవి, గుర్తుపెట్టుకోండి, అది ఇంద్రుడు అనేది పేరు కాదు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు, రాబోయే కాలంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రసేనుడు అని పేరు కలిగిన ఈ మహారాజు గారు ఆనాడు ఇంద్రుడు అవుతాడు. అప్పుడు ఆయన్ని నేను రక్షిస్తాను, ఆ కాలంలో అతని పదవీ గండం లేకుండా కాపాడతాను. ఇప్పుడున్న ఇంద్రుడి కంటే ఈ భవిష్యత్ ఇంద్రుడు ఇంకా గొప్పవాడు. ఎందుకో తెలిసిన, ఇతనికి నేను ఈ కలియుగాంత వరకు కాపలావాడిగాను ఉంటాను, రాబోయే కాలంలో ఇంద్రపదం అనుభవిస్తాడు. ఇంద్ర సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, ఇవాళ ఈ మూడు అడుగులు దానమిచ్చినందుకు, సత్యం మీద నిలబడినందుకు, ఈ సత్యమునకు మెచ్చుకుని ఇతనిని ఇంద్ర పదవి పూర్తయ్యాక శాశ్వతంగా వైకుంఠంలో అట్టే పెట్టుకుంటాను. అబ్బా ఎన్ని వరాలు ఇచ్చాడండి. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని వరాలు ఇచ్చాడు, మూడు. ఒకటి నీకు గుమ్మం దగ్గర కాపలా, రెండవది రెండో జన్మలో నీకు ఇంద్ర పదవి, మూడవది శాశ్వత వైకుంఠం. నీ దగ్గర పుచ్చుకున్నది ఎన్ని, మూడు అడుగులు. మూడు అడుగుల్లో ఒక్కొక్కడుక్కి ఒక్కొక్క వరం. మొదటి అడుగు యొక్క వరం నీ గుమ్మం కాపలా, రెండో అడుగు పుచ్చుకున్నందుకు ఆకాశాన్ని ఆక్రమించినందుకు వరం ఆకాశంలో ఉన్న స్వర్గానికి ఆధిపత్యం. ఇది కూడా ఎంత గొప్ప అత్యద్భుతమైన ధర్మం ఒకసారి ఆలోచించండి. మొదటి పాదం ఏం చేశాడాయన, భూమిని ఆక్రమించి కిందకి పెట్టాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అధోలోకాలకి పో, నా పాదం కింద ఉంది కనుక కింద లోకాలకు వెళ్ళు, అక్కడ కాపలాగా ఉంటా. రెండో కాలు ఎక్కడికి వెళ్ళింది, పైకి వెళ్ళింది. కాబట్టి పై లోకాల్లో స్వర్గలోకంలో ఇంద్రుడిగా ఉంటావు. మూడో కాలు ఎక్కడికి వెళ్ళింది, ఇవేం లేవు నెత్తి మీద, నీ నెత్తి మీద కాలు పెట్టాక ఇక నీకు మిత్తి ఎక్కడిది, మృత్యు ఎక్కడిది. అందుకని ఇంద్రపదవి అయ్యాక దానికి ప్రతిఫలంగా ఈ మూడో కాలు ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండు, అంటే నా పాదం ఉన్న చోటు వైకుంఠం, వైకుంఠంలో ఉండిపో అన్నాడు. అంతే అంటే మూడు అడుగులకి మూడు వరములు ఇచ్చాడు. ఆ బలిచక్రవర్తి అయినా బాగుండు అనిపిస్తుంది కదా మీ అందరికీ, అంత యోగం పట్టింది ఆయనకి. ఆ యోగం అంటే అదనమాట, అంత సత్యం మీద నిలబడినందుకు ఈ మూడు ఇచ్చానడగానే అసలు ప్రహ్లాదుడికి మతిపోయింది. నిజం చెప్పాలంటే ప్రహ్లాదుడికి కూడా భాగ్యం దక్కిందా, ప్రహ్లాదుడు పరమభక్తుడు అయినా నాకంటే కూడా నా మనవండి ఎక్కువ అనుగ్రహించావా తండ్రి అంటే, నీ వంశం వాళ్ళని చంపను అని నేను నీకు వరం ఇచ్చాను, కాబట్టి నీ వంశంలో ఎవడు పుట్టినా దుర్మార్గుడైనా చంపను, వాడి బుద్ధి మారుస్తాను అని వరమిచ్చి ఆ తర్వాత ఏం చేశాడు, శుక్రుణ్ణి పిలిచాడు. శుక్రాచార్య, ఈ ప్రహ్లాదుడు తన మనవణ్ణి తీసుకుని పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వేరే రూపంతో అక్కడికి వెళ్ళి ఈ రూపం కిందే ఉండగా నేను నాలుగు భుజాలు ధరించి ఆయన కాపలాగా ఉంటాను. ప్రస్తుతం ఈ మహాత్ముడు బలిచక్రవర్తి ప్రారంభించిన యజ్ఞం ఆగిపోయింది, యజ్ఞం ఆగకూడదండో ఈ మధ్యలో, మధ్యలో యజ్ఞం ఆగిపోతే లోకానికి వినాశనం వస్తుంది. యజ్ఞం అంటే ఏమిటంటే యోగ సాధన అని అర్థం, కర్మ సాధన. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం అంటే మనం అనుకున్నట్టుగా కొండ ఒకటే కాదు, అక్కడ యజ్ఞం అంటే సత్కర్మాచరణ. సత్కర్మాచరణ మధ్యలో ఆగితే లోకమునకు నష్టం. ఓ పని మొదలు పెట్టాక అది ఆగకూడదు, ఓ దేవాలయం మొదలు పెట్టాం అది మధ్యలో ఆపేయకూడదు, అలాగే ఓ పురాణం మొదలు పెట్టాం అది మధ్యలో ఆపకూడదు. ఇలాంటివి మధ్యలో ఆపడం కూడా పరమ దోషం కింద శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ పవిత్రమైన యజ్ఞం, అందులో విశ్వజిద్యాగం, ఇది లోకమంతటిని జయించేటటువంటి యాగం. లోకమును దేనితో జయించాలి, పాడితో పంటతో జయించాలి. అంటే అందరూ సస్యశ్యామలమైన వాతావరణంలో సుఖంగా వేళకింత భోజనం చేస్తూ భగవద్ ధ్యానం చేస్తూ బ్రతకాలి. అలా బ్రతికేందుకు కావలసిన పవిత్రతనిచ్చే యజ్ఞం. ఈ యజ్ఞం నువ్వే కొనసాగించు, నీలాంటి జ్ఞాని వారెక్కడా ఉండడు. నువ్వు సామాన్యుడివా, ఒకనొకప్పుడు నా వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమత్త నుంచి మీ నాన్న భృగు మహర్షి పుట్టాడు, ఆ భృగు మహర్షి తర్వాత బ్రహ్మ మానస పుత్రుడై పుట్టాడు. బ్రహ్మ మానస పుత్రుడైన ఆ భృగువు మొదట్లో నా కొడుకు, అందుకే అతనికి శ్రీవత్స అనే గోత్రం ఉన్నది. ఆ గోత్రంలో భృగువు యొక్క కొడుకువి నువ్వు, పరమ జ్ఞానివి. అందుకే నువ్వు ఒకవేళ రాక్షసుల పక్షాన ఉన్నా చిన్న దోషములకు నీ కన్ను పోగొట్టాను తప్ప ఇంకేం పోగొట్టలేదు. గ్రహాలలో నీకున్న శక్తి మరి ఎవరికీ లేదు. నీ దృష్టి సరిగ్గా పడిందా అవతల వాడికి ఉచ్చస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా శుక్రమహాదశి అంటారు, శుక్రమహాదశిలో ఉన్న నీ భోగాలు ఇంకెక్కడ ఉండబండోయి. శుక్రుడు వక్ర దృష్టితో చూస్తే వాడు ఎగిరిపోతాడు కూడా. నిజానికి బలమైన గ్రహం శని అంటాం, కానీ అంతకంటే శుభాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఇన్ని లక్షణములున్న నువ్వు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయమనగానే ఆయన పాదాల మీద పడి, తండ్రి అసలు యజ్ఞం ఎప్పుడో అయిపోయింది అన్నట్ట శుక్రాచార్యుడు. యజ్ఞం అయిపోయింది, ఎలా అయ్యింది అన్నాడు విష్ణువు ఏమి ఎరగనట్టుగా. అసలు యజ్ఞం అంటే ఎవరు? విష్ణువు. యజ్ఞోవై విష్ణువు, నువ్వు ఇక్కడున్నావు. నువ్వు ఉండగా ఇంక యజ్ఞం పూర్తి చెయ్యాలా? శ్రీ మహావిష్ణువు అంతటి వాడు మెచ్చుకొని దానం పొందాక ఇంకా పూర్ణాహుతి ఏమిటంటే, ఆయన నవ్వి, నీ చమత్కారానికి మెచ్చాను, నిజంగా ఇది యజ్ఞం పూర్తయినట్టే. అయినా లోకానికి ఒక ధర్మం ఉన్నది, ఆ ధర్మాన్ని మనం రక్షించాలి. ధర్మం ఏమిటి? భగవంతుడు వచ్చాడు కదా అని పూర్ణాహుతి మానకూడదు. రేపు పొద్దున అందరూ నన్ను ఆదర్శంగా తీసుకుని వాళ్ళ సొంత పెత్తనంతో వాళ్ళ బుద్ధికి పదును పెట్టి పూర్ణాహుతి చేయక్కర్లేదులే, ఓ విగ్రహాన్ని ఇక్కడ పెడదాం అని విగ్రహాన్ని పక్కన పెడతారు. అది ధర్మం అవ్వదు. కాబట్టి సంపూర్ణాహుతి చేసి నువ్వు లోకానికి శ్రేయస్సుని ప్రసాదించమంటే అలాగే నమస్కరించి విష్ణువుని ఎదురుగుండా పెట్టుకుని యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి చేసి ఆయనకి యజ్ఞము యొక్క ఫలితమును ధారపోశాడు. యజ్ఞ ఫలితం ఆఖరణ శ్రీకృష్ణార్పణ వస్తు అనాలి, అప్పుడు అది విష్ణువుకి చెందుతుంది. విష్ణువుకి యజ్ఞం చెందితే ఆ యజ్ఞం సంపూర్ణమైనట్టు యజ్ఞ ఫలితం మానవులకి వచ్చినట్టు అవుతుంది. అందువల్ల శుక్రుడు ఆ యజ్ఞం పూర్తి చేశాడు. యజ్ఞం మొత్తం మీద పూర్తయింది. అప్పుడు ఇంద్రుని పిలిచి వామనుడు, అన్నయ్య ఇదిగో నీ రాజ్యం నీకు ఇచ్చేశాను, యుగాంతం వరకు ఇక నీకేం ఢోకాలేదు, హాయిగా నీ రాజ్యాన్ని పరిపాలించుకో. మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా నేను రక్షిస్తాను. మొత్తం మీద నీ పదవి మాత్రం కలియుగాంతం వరకు ఉంటుంది. ఇక్కడితో నీకేం గండం పూర్తిగా గడవల, మధ్యలో రావణాసురుడు లాంటి వాళ్ళు వస్తారు, వచ్చినా నీ పదవి మాత్రం నీకే ఉంటుంది సుమా అని హెచ్చరించాట. పాలడుగడు మేలడు గండు ఏలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగముల్ వేలుపుల తల్లి కడపటి చూలు పోలంగగలరే సొలయని తమ్ముల్. అదితి దేవతల తల్లి, ఆవిడ చిన్న కొడుకు, ఆఖరి కొడుకు వామనుడు, 13వ పుత్రుడు. ఈ ఆఖరి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు. ఇంద్రుడు పెద్దవాడు, ఈయన ఆఖరి వాడు. కాబట్టి ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్ర అన్నారు. అందుకే ఇంద్రస్య సోదరః కనిష్ఠ ఉపేంద్రః. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు. ఉపేంద్రుడు అనే పేరుతో తమ్ముడిగా పుట్టి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగాడు. అడిగి మొత్తం సామ్రాజ్యం అంతా లాక్కున్నాడు. లాక్కున్నాక ఈ సామ్రాజ్యంలో మాట వరుసకైన పాలడుగడు భాగం అడిగాడా? ఇంత సామ్రాజ్యం సంపాదించాను కదా, ఇందులో సగం నాకు ఇవ్వకూడదా అని వాటా అడగలేదట. అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటారు కదా సహజంగా, అలా ఆస్తి ఈయన పంచుకోలేదు, వాటా అడగలేదు. పోని మేలడగడు. మేలడుగుట అంటే ఏమిటనమాట, గుడ్ విల్ అంటామే మనం, ఒక కంపెనీకి గుడ్ విల్ అని ఉంటుంది, అదేనా అడగలేదట. నా కీర్తితో నీకు రాజ్యం ఇచ్చాను కనుక కనీసం నా కీర్తి కోసమైనా ఏదన్నా ప్రసాదం ఇయ్యి అని అడగలేదు, వాటా అడగలేదు. అందులో ఏ కోరిక కోరలేదు, ఒక్క వస్తువు ముట్టుకోలేదు, పూచిక పుల్ల కూడా ముట్టుకోలేదు. మొత్తం రాజ్యమంతా తాను సంపాదించి ఏలకుండా అన్నగారికి ముష్టెత్తి మరీ ఇచ్చాడు. ఇటువంటి తమ్ముళ్ళు ఉంటే అన్నగారులు మహర్జాతకులు అయిపోతారు అన్నాడు ఆయన. తమ్ముడు అంటే ఇలా ఉండాలట, ఇటువంటి తమ్ముళ్ళు ఎక్కడన్నా దొరుకుతారో దొరకరు. అన్నగారులు తమ్ముళ్ళు కొట్టుకుని కోర్టులకు వెళ్ళడం ఎరుగుదు, కానీ ఇలాంటి తమ్ముళ్ళు పుట్టి అన్నయ్య నాకేం అక్కర్లేదు, రాజ్యమంతా నీదే ఏలుకో అని ఇచ్చే తమ్ముళ్ళు ఉంటే అన్నగారికి యోగం రాకే ఏమవుతుంది అని ఓ చమత్కారం చేశారు ఇక్కడ పోతన గారు. ఇది పరమ పవిత్రమైన వామనావతార కథ. భాద్రపద మాసంలో అపూర్వ రీతిలో, సహజంగా ఈ వామన జయంతి జరుపుతాం, భాద్రపద మాసంలో ద్వాదశి నాడు స్వామివారు పుట్టారు కనుక ఆ రోజు తప్పక వామన జయంతి జరపాలి. ఆ రోజు ఈ కథను విన్నవాడు ఇంకా ధన్యాత్ముడు అవుతాడు. అసలు వామనావతార ఘట్టం సామాన్యమైనది కాదట. ఆయన సమస్త లోకాలని పరిపాలించే ఈశ్వరుడు అయ్యాడు, అయినా భిక్షుకుడయ్యాడు. పోని భిక్షుకుడు అంటే వెంటనే త్రివిక్రమయీ 3 అడుగులు అడిగి దాంతో విజృంభించాడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క చరిత్ర సకల శుభాలని ఇస్తుంది. మన ఆస్తులు మనకి దక్కాలంటే ఈ కథని తెల్లవారుజామున శ్రద్ధగా వింటే పోయిన ఆస్తి తిరిగి వస్తుందట. అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం లేకుండా కోర్టులకు వెళ్ళేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఈ కథని తెల్లవారుజామున లేచి పారాయణ చేయించుకుంటే, లేక వాళ్ళు పారాయణ చేస్తే, లేదా వింటే, అటువంటి వాళ్ళ మధ్యలో తగాదాలు పోయి హాయిగా ఆస్తిని ఎవరెంత అనుభవించాలో అంత అనుభవిస్తారు, ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు అని దీనికి ఓ ఫలశ్రుతి కూడా చెప్పారు. పరమ పవిత్ర కథ వామనావతార చరిత్ర. ఓ పరీక్షి నరేంద్ర, ఆ తర్వాత కథ చెబుతున్నాను విను. అవతారాలన్నింటిలోకి చాలా గొప్పది మత్స్యావతారం. ఇప్పుడు ప్రస్తుతం వైవస్వతమను అని పిలువబడుతున్నాడే, ఆయన కాలంలో శ్రీ మహావిష్ణువు అత్యద్భుతమైన మత్స్యావతారము అనేటటువంటి ఒక రూపాన్ని ధరించాడు, చేప రూపాన్ని ధరించాడు. అనగానే పరీక్షిత్తు, ఇది వరకు ఎప్పుడో క్లుప్తంగా విన్నాను, సంపూర్ణంగా వినలేదు, నాకు ఈ మత్స్యావతార కథ చెప్పు అన్నట్ట. అయితే చెబుతున్నా విను, బ్రహ్మగారు 1000 యుగముల పాటు ఈ లోకాన్ని సృష్టి చేస్తాడు. 1000 యుగములంటే 1,00,000 × 43,20,000 సంవత్సరాలు. బ్రహ్మగారికి ఇది ఒక పగలు. బ్రహ్మ పగలంటే మన కాలమానం ప్రకారంగా 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000. ఇంతే మళ్ళీ రాత్రి కూడా. రాత్రి కూడా 1,00,000 × 43,20,000 సంవత్సరాలు. ఈ పగలంతా తెగపని చేసిన బ్రహ్మగారు అలిసిపోయి ఇంకా ఆవులించడం మొదలు పెడతాట. ఈ పగలు పూర్తయి, చీకటి పడి రాత్రి అయ్యేముంది, ఆయనకి ఆవులింతలు వస్తాయి అంటాడు. అనగా 7 రోజులలో ఈ మొత్తం లోకాలన్నీ నాశనమైపోతాయి. ఈ భూలోక కాలమానం ప్రకారం ఇంకా 1 సప్తాహం మిగులుతుంది. 7 రోజులలో భూమి మొత్తం నాశనం అయిపోతుందనగా బ్రహ్మగారికి ఆవులింతలు. ఆవులింత వచ్చిందంటే ఇక భూలోకంలో మానవ కాలమానం ప్రకారం 7 రోజులే, ఆ తర్వాత ఏం లేదు. 1 సప్తాహం తర్వాత అందరికీ ప్రాప్తాహమే, ఏమీ లేకుండా అయిపోతుంది. ఆయనకి ఆవులింతలు వచ్చాయట. ఆవులింతలు వచ్చాక ఇక ఆయన ఉండలేడు. కొంతమంది చూసారు కుర్చీలో కూర్చుని కూడా అలా నిద్రపోగలుగుతారు. అలాగే బ్రహ్మగారు కూడా తామర పువ్వులో కూర్చుని నిద్రపోతాడు. ఆయన కూర్చుని నిద్రపోయే అదృష్టం భగవంతుడు కొందరికి ప్రసాదించాడు, అది బ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది అన్నారు. బ్రహ్మగారు కూడా కూర్చుని నిద్రపోతాట. నాకేమిటో చేత కాదు, అది ఎన్ని గింజుకొని వండి కూర్చుంటే నిద్ర రాదు నాకు. నానాయాత్ర వాడి పడుకుంటే గానీ అర్ధరాత్రి 12 పడుకుంటే 3 మెలకు వస్తుంది. పాపం ఈ కాపల వాళ్ళు చాలా మంచివాళ్ళు గనక, అసలు ఈ పీఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు గనక, గురువుగారు తెల్లవారుజామున 4 ప్రదక్షిణకు వస్తారని తలుపు తీసి నా కోసం అట్టే పెడుతున్నారు. కానీ లేకపోతే నాలాంటి వాడిని భరించడం కొంచెం కష్టం. తెల్లవారుజామున ప్రదక్షిణలు ఏమిటి అనుకోకుండా, నిజంగా ఈ వ్యవస్థలో చాలా గొప్ప సువ్యవస్థ అండి. అర్చకులు ప్రశాంత వదనం అనమాట, ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. అలా రాగానే ఎంత ప్రేమగా చూస్తారో, హారతి ఇస్తారు, వీలున్నంత వరకు ఇంత కుంకం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. లేదా తెల్లవారుజామున ప్రదక్షిణ అంటే ఆ తలుపులు తీసి పెడతారు. ఇది నాకే కాకుండా చాలామందికి ఆ యోగం పడుతుంది. తెల్లవారుజామున భజన చేస్తున్నారంటే ఇక్కడ నగర సంకీర్తనం చేసుకుంటూ పాడుకుంటూ వస్తారు. ఒక్కోసారి నేను ఆలస్యంగా వస్తే వాళ్ళు నాకు కనబడతారు, లేదనే ముందుంటే నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కనబడతారు. ఇంత వ్యవస్థ ఎలా సాగుతుంది అని నన్ను అడిగారు. ఇంత భయంకరమైన కాలంలో, కలియుగంలో ఇంత సువ్యవస్థ ఎలా వస్తుంది? సందేహం లేకుండా ఇది హరిప్రసాద్. అధ్యక్షుడు గట్టివాడైతే ఆ వ్యవస్థ అంత బాగా సాగుతుంది. ఇంతకీ బ్రహ్మగారి గురించి చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన తామర పూలు కూర్చుని నిద్రపోతూ ఉండగా పడిపోతాట. టక్కన కూర్చున్నప్పుడు శరీరం నిలబడదు కదా, అలా పడిపోగానే ఆయన ఉన్న తామర పువ్వు మూసుకుపోతుంది. ఆ తామర పువ్వు అలా ముడుచుకుపోగానే ఇంకా లోపల ఉన్న బ్రహ్మ కనబడ్డు. ఆయన పూర్తిగా చంటి పిల్లాడైపోయి నిద్రపోతాడు. ఆ చంటి పిల్లాడే నిద్రపోగానే ఈ తామర పువ్వు విష్ణువు యొక్క బొడ్డులోకి వెళ్ళిపోతుంది. అంటే తామర పువ్వు కూడా మాయమైపోతుంది. అప్పుడు విష్ణువుకి మాత్రం నిద్ర ఉండదు, ఎందుకంటే విష్ణువుకి మహాప్రళయం అని ఉంటుంది. ఇది నైమిత్తిక ప్రళయం. మహాప్రళయంలో తప్ప విష్ణువు ఎలవేళలా నిద్రవడు. ఊరికే చాతుర్మాసంలో యోగ నిద్ర, అదో సామాన్యమైన నిద్ర, అదో తమాషా నిద్ర. అది నిద్ర అంటే నిద్ర కూడా కాదు. కాబట్టి విష్ణు యొక్క నాభిలోకి అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్లే ముందు బ్రహ్మగారికి ఆవులింతలు రాగానే ఆయన నోట్లోంచి వేదాలు కిందకి జారిపోతాయి. అలా వేదములు జారిపడ్డాయిట. ఈ నైమిత్తిక ప్రళయంలో కూడా చావులేని వరం ఒక రాక్షసుడికి ఉన్నది. వాడి పేరు హయగ్రీవుడు, అసలు పేరు హయగ్రీవుడు. ఆ తర్వాత వాడికి సాముకుడని కూడా పేరు వచ్చింది, కానీ భాగవతంలో కానీ దేవీ భాగవతంలోని కానీ వాడిని హయగ్రీవుడనే అన్నారు. ఎక్కువ పురాణాలు హయగ్రీవుడనే అంటున్నాయి. ఈ హయగ్రీవుడు అనేవాడు విష్ణు భక్తుడు, అమ్మవారి భక్తుడు. తర్వాత విష్ణు ద్వేషం వాడికి మొదలయ్యింది. అందువల్ల అమ్మవారు వాడికి మెచ్చుకుని ప్రళయకాలంలో బ్రహ్మ నిద్రపోతున్నప్పుడు కూడా అందరూ చచ్చిపోయినా నువ్వు చావువు అంది. వాడు ఎప్పుడు బ్రహ్మగారి యొక్క తామర పువ్వు దగ్గరే కాసు కూర్చునేవాట. ఎందుకంటే బ్రహ్మగారు ఇంత పదవిని ఎలా నిర్వహిస్తున్నాడు అంటే వేదజ్ఞానం వల్ల.
ఆ వేదములు కనుక నేను ఆయన దగ్గర నుంచి ఎత్తుకుపోయానంటే నాకు కూడా బ్రహ్మకున్నన్ని తెలివితేటలు వస్తాయి, అప్పుడు నేను కూడా బ్రహ్మల సృష్టికర్తని అవ్వచ్చు అనే ఉద్దేశంతో వేదముల కోసం కాసు కూర్చున్నాడు ఆయన. వేదములు అంటే ఎటువంటివో తెలుసా? ఇలా పుస్తకాలు కావవి, అదొక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విష్ణువు బుర్రలో పెట్టాడు బ్రహ్మకి. బ్రహ్మకి ఏమన్నాడు, నువ్వు నిద్రపోతే మాత్రం నీలో ఉన్న జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ కెమెరాల్లోనూ వాటిలో చిప్స్ అని ఉంటాయి, చిప్ జారిపడినట్టు జారిపోతుందన్నమాట. అండ్ అది చెప్పాలంటే కంప్యూటర్ భాషలో, కంప్యూటర్లోకి వైరస్ చేరి అందులో ఉన్నటువంటి డేటాని నాశనం చేస్తుంది. ఆ వైరస్సే ఈ హయగ్రీవుడు. అంటే బ్రహ్మ యొక్క జ్ఞానం అనేటటువంటి దానిని నాశనం చేస్తాడు వాడు. అటువంటి వాడు కాసు కూర్చుని బ్రహ్మ నిద్రపోగానే ఆయన ముఖంలోంచి జారిపడిన వేదములు లాగేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే శ్రాద్ధదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఈ భూమండలాన్ని కొంతకాలం పరిపాలన చేశాడు. ఆయనకి సత్యవ్రతుడు అని పేరు. సరిగ్గా ఆ రోజు దాటితే ఇంకా 7 రోజుల్లో ప్రళయం వస్తుందనగా, అంటే ఆ రోజుతో కలిపితే 8 రోజులు అన్నమాట. 8 రోజులు ముందు, ప్రళయానికి ముందు ఆయన ఎప్పుడో సన్యసించిన వాడు గనక కృతమాల అనే ఒక నదీ తీరానికి వెళ్ళి చిన్న గుడిసె వేసుకుని ఒక పర్ణశాల, ఆ పర్ణశాలలో మకాం పెట్టి ఎంతకాలం ఉంటామో మనం, ఈ డబ్బులు మనతో వస్తాయా, ఈ భార్యలు వస్తారా, ఈ సంపదలు వస్తాయా, హరిస్మరణ చేసి తరిద్దామని ఆశ్రమంలో చేరాడనమాట. ఎప్పుడు? చాలా కాలం క్రితం. కానీ ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఇక ప్రళయం దగ్గరకు వచ్చింది. ఆ 8 రోజుల ముందు, ప్రళయం ముందు ఆయన సూర్యోదయానికి ముందు లేచాడు. జ్ఞానులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేస్తారు. లేచి ఆయన ఆశ్రమానికి దగ్గరలో కృతమాల అని ఒక నది ఉన్నది, ఆ నది దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేశాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేసి సరిగ్గా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా 2 చేతుల్లోకి నీళ్లు తీసుకుని సంధ్యావందనం అనే పేరుతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వబోయాడు. గాయత్రి మంత్రం చదివి ఈ నీళ్లు అర్ఘ్యమిద్దామని 2 చేతుల్లోకి కృతమాల నది జలం తీసుకున్నాడు. తీరా చూస్తే ఆ జలంలో చిన్ని చేప పిల్ల కనపడింది. చేప పిల్లలో ఉన్న నీళ్లు అర్ఘ్యం ఇవ్వకూడదు, అందుకని టక్కు నీళ్లలోకి వదిలేశాడు. అప్పుడు ఆ చేప పిల్ల అంది, ఏమండో మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను ఇందులో వదిలేయకండి అందిట. చేపలు కూడా మాట్లాడతాయండో, వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కానీ ఆయనకు అర్థమయ్యింది. ప్రతి పక్షికి పశువులకి భాష ఉంటుంది. ఆవులు కూడా అంబా అంటాయి పాపం. అంబా అంటే అమ్మవారు అని అర్థం అనమాట. అమ్మ, అంబ అనే శబ్దం తెలుగులో అమ్మ అయింది, వాటి భాష వాటికి ఉంది. మేకలు కూడా మే 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 అంటాయి. మే అంటే అమ్మే అని అర్థం అనమాట. అది ఆ పోయి మే మిగిలింది మనకి. అంటే కొంచెం పశువులు పక్షుల భాషలు మీకు ఒకసారి ఎప్పుడో నేర్పుతాను, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. అప్పుడు ఒక ఆయన అన్నాడు, అసలు మేమే పశువుల్లో ఉన్నామండి, మాకు వేరే భాషలు ఎందుకంటే అన్నాడు ఆయన. వాడు కూడా జ్ఞాని కనుక. తస్యాంజల్యుదకే కాచిత్ శఫర్యేకాభ్యపద్యత. శఫరి అంటే చిన్న చేప పిల్ల అనమాట, బుల్లి చేప పిల్ల. మన ఇళ్లలో గాజు పెట్టెల్లో పెట్టుకునే చిన్న చేప పిల్ల లాంటి ఒక నల్లని నీలపు రంగులో ఉన్న చేప పిల్ల ఆ చేతిలోకి వచ్చి ఈయన నీళ్లలో వదిలియగానే, ఏమండి నేను చేప పిల్లనండి, నాకు భయం ఎక్కువ, రక్షించమని మీ చేతిలో చేరానండి అంది. చేప పిల్ల, నీళ్లలో పుట్టావు, నీళ్లే కదా నీకు జీవనాధారం, నా దగ్గరకు వస్తే నేనేం రక్షిస్తాను, బయట ఉంటే చేపలు బతకలేవు, నీళ్లలో ఉంటే నీకు రక్షణ అయితే రక్షణమా అని నా చేతిలోకి వస్తావు ఏమిటంటే, అప్పుడు అదంది, నీకు తెలియదేమో పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి, చిన్న చేపను పెద్ద చేప గుటుక్కుని మింగుతుంది, అది మా చేపల లక్షణం. పావులు కూడా అంతే, చిన్న పావును పెద్ద పావు మింగుతుంది. మీరు కావాలంటే ఈ యానిమల్ ప్లానెట్లు వీటిల్లో చూడండి, కావాలంటే పావు అలా నోరు తెరిచి ఇంకో పావును గుడుక్కుని మింగేస్తుంది, చేప మరో చేపను మింగు